சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம் 22வ ஸ்லோகம். யத்து க்ருஷ்ணவதேகஸ்மின் கார்யே சக்தமஹைதுகம் அதத்வார்த்தவதல் பஞ்ச தத்தாமசமுதாஹ்ருதம். ఒక వ్యక్తి సుఖాన్ని పొందాలి అంటే ఆ వ్యక్తి చేసే పనుల మీద అతని యొక్క సుఖం ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి సుఖాన్ని కోరుకోవడం సహజం, అది ప్రకృతి సహజం. అందులో తప్పు లేదు, దోషము లేదు. ఆ సుఖాన్ని పొందాలి అంటే అతను చేసే పనులు ఎలా ఉంటాయి అని దాని మీద ఆధారపడి ఉంటుంది అతని సుఖం. పనులు అంటే కర్మ. ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేసి కదా సుఖాన్ని పొందుతాడు. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఏదో ఒకటి చేస్తేనే కదా సుఖం వస్తుంది. ఆ కర్మ చేసేటప్పుడు దానివల్ల సుఖము, కర్మ ఫలం వస్తుంది. ఆ కర్మ చేసేవాడిని కర్త అంటాం. కర్మ చేసే వ్యక్తి కర్త. కర్త ఏం చేస్తాడు? కర్మ చేస్తాడు, పని చేస్తాడు. కర్మ దేనికి చేస్తాడు? సుఖాన్ని పొందడం కోసం చేస్తాడు. కర్త చేసేవాడు కర్మ చేసేటప్పుడు కర్మఫలాన్ని ఆశించి ఆ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే మంచిది, ఎలా చెయ్యకుండా ఉంటే మంచిది అది కూడా తెలియాలి. దీన్నే జ్ఞానం అంటారు. కనుక ఒక వ్యక్తి సుఖంగా ఉండాలి అంటే అతనికి కొంత అవగాహన, జ్ఞానం కావాలి. అతను చేసే పనుల మీద ఒక అవగాహన కావాలి, జ్ఞానం కావాలి. కనుక ఇప్పుడు సుఖం దేని మీద ఆధారపడింది? జ్ఞానం మీద ఆధారపడింది. అవగాహన, గ్రహింపు ఉన్నారు. ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తే సుఖం వస్తుంది. ఒక పని చేసిన తర్వాత సుఖం రాకపోతే సుఖం ఎందుకు రాలేదు? కనుక ఈ సుఖం రాలేదు కనుక నెక్స్ట్ టైం నేను ఏం చేయాలి, ఇది చేయకుండా మరొకటి చేయాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉన్న వ్యక్తి అత్యంత సుఖాన్ని పొందుతాడు. ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంతటి సుఖాన్ని పొందుతాడు. మరి అందరూ సుఖం పొందడం లేదు కదండి. అంటే సుఖం పొందకపోవడానికి కారణాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. వాళ్ళకు సరైనటువంటి జ్ఞానం లేకపోవడమే కారణం అన్నారు. ఎందుకంటే సరైన జ్ఞానం ఉంటే సరైన కర్త అవుతాడు, సరైన కర్త అయితే సరైన కర్మ చేస్తాడు, సరైన కర్మ చేస్తే సరైన సుఖం వస్తుంది. అంటే ప్రపంచంలో అందరూ దుఃఖం అనుభవించే వాళ్ళందరికీ సరి అయినటువంటి జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నది కానీ సరి అయినటువంటి జ్ఞానం లేదు. ఇంతటి విషయాన్ని ఎవరు చెప్తారండి మనకు? ఆ పరమాత్ముడే చెప్పాలి. అందుకే ఆయనే చెప్తున్నారు. ఏ ప్రొఫెసర్, ఏ లెక్చరర్ ఈ విషయాన్ని చెప్పగలడు? ఈ ప్రపంచంలో ఉండే మనుషులు ఎవరైనా చెప్పగలరా ఈ విషయాన్ని? తెలుస్తుందా అసలు? అంటే ఆ పరమాత్ముడు ఎంత కరుణతో, మనం సుఖంగా ఉండాలనేటువంటి కాంక్షతో ఇంతటి సూక్ష్మమైన విషయాన్ని మనకు చెప్తూ ఉంటే ఇందులో పెద్ద కష్టమే ఉందండి. ఏముంది కష్టం? సుఖం కావాలి నాకు, సుఖం కావాలంటే నేను ఈ పనులు చేస్తాను, ఆ పనులు చేసేవాడిని నేను కర్తని, ఇలాంటి పనులు చెయ్యాలి అంటే కర్త ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలని జ్ఞానం. దీనికి ఏం పిహెచ్డి చదవాలి? చిన్న విషయం, మనం చిన్న చిన్న విషయాలు మర్చిపోయి పెద్ద పెద్ద వాటికి పాకులాడతాం. ఆ పెద్దవి దొరకవు మనకు, చిన్నవి వదిలిపెడతాం. పెద్దవాటికి పాకులాడటం అంటే ఏమిటి? ఏదేదో డిగ్రీలు చదవాలని మనిషి తాపత్రయపడతాడు. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన జ్ఞానం మూడు విధాలు, సాత్విక జ్ఞానం అని, రాజసిక జ్ఞానం అని, తామసిక జ్ఞానం అని, మూడు రకాలు. ఇప్పుడు మనం ఏం చెప్పాం? కర్త కర్మ చేసేటప్పుడు అతని జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాం. కనుక సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తి అత్యంత సుఖాన్ని పొందుతాడు. సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తి సాత్విక కర్త అవుతాడు. సాత్విక కర్త అయిన వ్యక్తి సాత్విక కర్మ చేస్తాడు. సాత్విక కర్మ అయిన వ్యక్తి, కర్మ చేసిన వ్యక్తి డాష్ 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 ఏమనుభవిస్తాడు? సాత్విక సుఖాన్ని అనుభవిస్తాడు. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అన్నిటినీ మించిన సుఖం సాత్విక సుఖం అని చెప్పబోతున్నారు తర్వాత. మనకి ఇవంతా చెప్పాలి కదా వరుసగా, జ్ఞానం చెప్పాలి, కర్త చెప్పాలి, కర్మ చెప్పాలి, అప్పుడు సుఖం. కనుక సుఖం కోసం పాకులాడే ముందు, సుఖం కోసం పాకులాడే ముందు నీ కర్మలను ఒకసారి విశ్లేషణ చెయ్యి. కర్మలను విశ్లేషణ చేసేటప్పుడు, చేసే ముందు ఆలోచించి చెయ్యి. ఆ చేసేవాడిని గురించి తెలుసుకో, ఈ జ్ఞానాన్ని తెలుసుకో. ఫస్ట్ జ్ఞానం సంపాదించు అని చెప్పి జ్ఞానం గురించి ముందు చెప్పారు, కానీ సుఖం గురించి చెప్పలే. చూసారా? జ్ఞానం లేనివాడికి సుఖమేమొస్తుంది? ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం గురించి చెప్పలే నేను. సామాన్యమైనటువంటి ఇంగిత జ్ఞానం, ఇంగిత జ్ఞానమే లేనివాడికి ఆత్మజ్ఞానం ఏమొస్తుందండి? కదా, కామన్ సెన్స్ అంటాం, ఇంగిత జ్ఞానం. కనీస ఇంగిత జ్ఞానం ఉంటే ఆ యొక్క బ్రహ్మజ్ఞానం వస్తుంది అన్న. అందుకని సాత్విక జ్ఞానం అంటే ఏమిటి అన్నది చూసాం 19వ శ్లోకంలో. తద్జ్ఞానం విద్ధి సాత్వికం అన్నారు. ఏమిటి ఆ సాత్వికం? 15 రోజుల క్రిందట చదివాం, గుర్తున్నదో లేదో. ముఖ్యం, సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం. అన్ని జీవరాశుల యందు ఒకే ఆత్మ ఉన్నది. ఏకస్మిన్, ఆత్మ ఒక్కటే అన్ని జీవరాశుల యందు, ఆ ఆత్మే అంతటా వ్యాపించి ఉన్నది అనేటటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి జీవితం సుఖవంతం అవుతుంది. దానికి మన వాళ్ళు ఒక శ్లోకం చెప్తారు, ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే సూత్రకే యథా ఉత్తమశ్చాహ తథా దేహా, ఉత్తమాద్యాస్తదా దేహా వర్తంతే మై సర్వదా. జ్ఞాని చెప్తున్నాడు, ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే మై సర్వదా. ఎలాగైతే ఒక దారం మాలలో దాంట్లో మంచి పూలు ఉంటాయి, వాడిపోయే పూలు ఉంటాయి, మంచి వాసన వచ్చే పువ్వు ఉంటుంది, కొంచెం కొంచెం వాసన వచ్చే పువ్వు ఉంటుంది. ఉత్తమాదీని, అన్ని రకాల పూలు ఉంటాయి, అన్ని రకరకాల రంగులు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంచెం పెద్దదిగా ఉంటుంది ఒక పువ్వు, కొంచెం చిన్నదిగా ఉంటుంది ఒక పువ్వు. ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే సూత్రకే యథా. మీకు అర్థమవుతుంది, సూత్రం అంటే దారం, వర్తంతే ఉంటాయి. ఒక మాలలో ఆ సూత్రం ఉంటుంది, దారం, పూలు ఉంటాయి రకరకాలుగా. అదేవిధంగా ఈ సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తికి తెలుసుట. ఏమని? ఎలాగైతే సూత్రం అన్ని పుష్పాల్లో ఉన్నదో, మాలలో అన్ని పుష్పాల్లో సూత్రం ఉందా లేదా దారం? ఈ జ్ఞానికి, ఈ సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తికి, నేను ఆత్మని సూత్రధారిని అన్ని శరీరాల్లోనూ ఉన్నాను, 60 ఏళ్ల శరీరంలో ఉన్నాను, 40 ఏళ్ల శరీరంలో ఉన్నాను, 70 ఏళ్ల శరీరంలో ఉన్నాను, 80 సంవత్సరాలు ఉన్న శరీరంలో ఉన్నాను, స్త్రీలోనూ ఉన్నాను, పురుషుల్లో ఉన్నాను, పక్షిలో ఉన్నాను, జంతువులోనూ ఉన్నాను, అన్ని జీవరాశుల యందు నేను ఒక సూత్రంలాగా ఉన్నాను. ఉత్తమాద్యాస్తథా దేహా వర్తంతే మై సర్వద. దారం చెప్తున్నదట, నా యందు ఈ పుష్పాలన్నీ ఉన్నాయి అన్నారు. కరెక్టే కదా. అలాగే సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చెప్పచ్చు? నేను ఆత్మస్వరూపాన్ని, నా యందు ఈ శరీరాలన్నీ కూడా సూత్రే మణిగణాయివా అన్నారు. సూత్రంలో మణులు ఉన్నట్టుగా ఉన్నాయి అన్నారు. అంతటితో ఆగకుండా పుష్పేషు తేషు నష్టేషు, పుష్పాలు నశించిపోతాయి అయినా కూడా దారం అట్లాగే ఉంటుంది కదా. అదేవిధంగా ఈ సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తి తెలుసు ఏమని, ఈ శరీరం అనే పుష్పాలు, ఈ శరీరాలనే పుష్పాలు, తెల్ల పుష్పాలు, పచ్చ పుష్పాలు, ఎర్ర పుష్పాలు, అప్పుడే మొగ్గ తొడిగిన పుష్పాలు, కొంచెం కొంచెం వాడిపోయే పుష్పాలు, రకరకాల పుష్పాలు, పుష్పేషు తేషు నష్టేషు, అవి నశించిపోయినప్పటికి కూడా నేను సూత్రాన్ని అట్లాగే ఉంటాను. అదేవిధంగా శరీరాలు నశించిపోయేటప్పటికీ కూడా, అవి నశించినప్పటికీ కూడా నేను మాత్రం ఆత్మస్వరూపాన్ని నశించను నశించను అన్నారు. కానీ ఆ పువ్వులు అవన్నీ ఉన్నప్పుడు మాల అందంగా చాలా ఫ్రాగ్రెన్స్గా, నవెల్టీ, బ్యూటీ, వెరైటీగా ఉంటుంది నా, రంగురంగులతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ ప్రాణాలతో, సూక్ష్మ స్థూల శరీరాలతో అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ పుష్పాలన్నీ పోగానే పాపం దారం మాత్రం, ఆత్మ కూడా చప్పగా ఉంటుంది. రూపం నామం లేకపోతే ఏముంది దానికి? అశబ్దం, అస్పర్శం, అరూపం. దానికి రూపం లేదు, పేరు లేదు, వాసన లేదు, రుచి లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అటువంటి ఆత్మ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం ఉండదు. కనుక ఆత్మ తను ప్రయోజనం పొందాలి అంటే ఆ తల్లో దారం పెట్టుకుంటాము, పూలు పెట్టుకుంటామా? పూలు పెట్టుకుంటాం. పూలతో పాటు ఎవరు ఉండాలి? దారం ఉండాలి. పూలు మాత్రం పెట్టుకుంటే పడిపోతూ ఉంటాయి చూడండి, నిలవు. అదే మాల అయితే నిలుస్తుంది. అందుకని దేవుడి మెడలో మనం చూసేటప్పుడు మాల చూస్తాం. అబ్బా ఎంత బాగుందండి మాల, ఎంత పెద్ద మాల. ఆ మాల వెనకాల ఉన్నటువంటి దారం కనపడదు, పూలు కనపడతాయి. అదేవిధంగా ఇతనికి, సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తికి, సర్వభూతేషు ఏకస్మిన్, సర్వభూతేషు ఈయన ఏకం భావం అవ్యయం ఈచ్ఛతే అన్నారు. చూస్తాడు అన్నిటి ఎందు, తెలుసుకుంటాడు. అవిభక్తం విభక్తేషు అన్నారు. పూలు విడివిడిగా ఒకటొకటిగా ఉన్నాయి, కానీ దారం ఒక్కటే అన్నారు. అదేవిధంగా ఆత్మ ఒక్కటే, శరీరాలు వేరైనప్పటికీ. తత్జ్ఞానం విద్ధి సాత్వికం, ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన శ్లోకం, ఆనందంగా ఉండి చదువుతుంటే. ఇంకా చదవబోయేది ఏంటంటే రాజసిక జ్ఞానం, తామసిక జ్ఞానం, అందులో ఏముంది? ఓకే. అందుకని 21వ శ్లోకంలో ఏం చెప్పారు? పృథక్త్వేన యత్ జ్ఞానం, దానికి ఆపోజిట్ పృథక్త్వేన యత్ జ్ఞానం, వేరువేరుగా చూస్తాడు. రాజసిక జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చూస్తాడు? తజ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్, మనిషి ఒక ఆత్మ అని చూస్తాడు. ఇది సాంఖ్యయోగం అన్నమాట. ఇలా చూసేవాళ్ళు సాంఖ్యులు అంటారు. మనిషికి ఒక ఆత్మ ఉన్నదండి అంటాడు. నానావిధాన్ పృథక్ విధాన్ నానాభావాన్ అన్నారు. చాలా ఆత్మలు, భావాలంటే ఆత్మలు అని అర్థం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆత్మ. మనం చెప్పిన దానికి వాళ్ళు ఏం అడుగుతారు తెలుసా? ఏమండి, ఒక్కొక్క మనిషిలో అందరిలో ఒకే ఆత్మ ఉంటే ఆవిడ నవ్వుతూ ఉంటే నేను నవ్వాలి కదండి. వాళ్ళు అడిగే ప్రశ్న ఇది, తెలియగల ప్రశ్నే కదా. ఏమండి, అందరిలో ఒకటే ఆత్మ అయితే ఆ వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉండదు, ఆ వ్యక్తి దుఃఖపడుతున్నప్పుడు నేను దుఃఖపడాలా లేదా? మరి అలా లేరే. ఒకడు నవ్వుతుంటే ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు పరిగెడుతుంటే ఒకడు కూర్చున్నాడు, అందరూ ఒకే రకంగా లేరు కదా. ఒకళ్ళు చాలా ఆనందంగా ఉంటే ఒకళ్ళు కొంచెం ఆనందంగా ఉన్నారు, మరొకడేమో ఇంకా రాత్రిలో పగళ్ళు దుఃఖపడుతూనే ఉన్నాడు. కనుక మీరు చెప్పేది సమంజసంగా లేదండి. అందరికీ ఒకే ఆత్మ అనేది సమంజసం కాదు, ఇట్ ఈస్ లాజికల్లీ ఇంపాసిబుల్ అన్నాడు. వాళ్ళు చెప్పిన ప్రశ్న మనకు బాగా అనిపించింది కదా, దానికి మనం ఏం చెప్తామో తెలుసా? కరెక్టే నాయన, అందరూ ఒకే రకంగా లేరు, అందుచేత నువ్వు ఆత్మలు వేరు అని చెప్పకూడదు. ఈ సుఖం దుఃఖం అనేటువంటిది ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భేదం చూస్తున్నావే, అది ఆత్మ వల్ల కాదు. ఆ భేదం నువ్వు చూసేది సుఖం దుఃఖం రాగం ద్వేషం కామం క్రోధం, ఒకడు సన్యాసి అయితే ఒకడేమో సుఖభోగాల్లో తేలియాడుతున్నాడు, అవన్నీ భేదాలన్నీ కూడా ఆత్మలో లేవు. మరి ఎవరిలో ఉన్నాయండి అంటే అది మనస్సులో ఉన్నాయి. ఇచ్ఛ ద్వేషం సుఖం దుఃఖం ధర్మ అధర్మం ఇవన్నీ కూడా మనస్సులో ఉన్నాయి కానీ ఆత్మలో లేవు. కనుక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి అహంకారం మనస్సు ఉంది, అంతఃకరణం. వారు చేసినటువంటి పూర్వజన్మ కర్మలను బట్టి వారి సంస్కారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ మనస్సుకు సంబంధించినట్లుగా వాళ్ళు వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆత్మ వల్ల కాదు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. కనుక అంతఃకరణం అనేటువంటిది మనస్సు బుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ కూడా రాగద్వేషాలతో సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉన్నది. అవి కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఒక్కొక్క బాధ్యతని తీస్తున్నాడు కదా, భార్యగా భర్తగా తమ్ముడిగా చెల్లెలిగా అన్నయ్యగా. మనం ఆ యొక్క పాత్రను పోషించేటప్పుడు, అర్థమవుతుందా, ఆ పాత్రను పోషించేటప్పుడు ఈ మనస్సులో మన యొక్క సంబంధం వల్ల, ఈ సంబంధం వల్ల మనకు రాగద్వేషాలు ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయ్యి ఒకే విషయం పొద్దున బాగా ఆనందంగా ఉన్నాం, అదే విషయం సాయంత్రానికి దుఃఖం ఇస్తుంటే ఒకే మనిషిలో ఏం చెప్తాం? మన మనసే మనకు అర్థం కాకపోతుంటే ఎవరి మనసు ఎట్లా అర్థమవుతుందండి? మన మనసే మనకు అర్థం కావడం లేదు, ఎందుకంటే మారిపోతూ ఉన్నది. అందుకనే కోర్టులో కూడా సాక్ష్యం చెప్పేవాళ్ళు చూడండి, సాక్ష్యాన్ని మారుస్తూ ఉంటారు వాళ్ళు. సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా నిన్న అట్లా చెప్పావు కదరా అంటే, ఏమోనండి నిన్న నాకేమిటో మనసు మనసులో లేదు ఏదో చెప్పానంటాడు, ఈ రోజు ఇంకో రకంగా చెప్తాడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ మనసులో జరిగే మార్పుని సుఖాన్ని దుఃఖాన్ని మనిషికి మనిషికి తేడా అంటావేమిటి? నీలోనే తేడా ఉంటే కదండి. మనలోనే సుఖం దుఃఖం తేడా ఉన్నప్పుడు మనిషి మనిషికి తేడా సంగతి తర్వాత, మనిషికి మనిషిలో దుఃఖం సుఖం తేడా ఉన్నదన్నా అది బాగుంది. అసలు నీలోనే తేడా ఉంది, నిన్న చాలా ఆనందంగా ఉన్నావు ఆహా ఓహో అని చెప్పి, ఈరోజు చూస్తే ఆమదం తాగిన మొహం పెట్టుకొని ఉన్నావు. నీలోనే సుఖ దుఃఖం ఇంత తేడా ఉంటే, కాబట్టి ఆ సుఖాన్ని దుఃఖాన్ని తెలుసుకునేవాడు ఎవడున్నాడు? ఆ ఆత్మ మారదు. నేను నిన్న సుఖంగా ఉన్నానని తెలుసు, ఈరోజు దుఃఖంగా ఉన్నానని తెలుసు, మళ్ళీ రేపు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని నాకు తెలుసు. కాబట్టి ఆ తెలుసుకునేవాడెవడు మారడు. కాబట్టి మీరు అనుకుంటున్నది అంతఃకరణం మనస్సు నాయన, అది మీరు ఆత్మకు ఆపాదించారు అన్నారు, అది తప్పు. అలా చేయడం వల్ల మీకే నష్టం. ఇది రాజసిక జ్ఞానం. చూసారా, పృథక్ విధాన్ భావాన్ సర్వేషు భూతేషు, అన్ని జీవరాశుల యందు వాళ్ళు నిజంగా ఇది వేరువేరుగా చూస్తారు. ఇది రాజసిక జ్ఞానం. ఏమండి రాజసిక జ్ఞానం వాళ్ళే ఇట్లా ఉంటే ఇంకా తామసిక జ్ఞానం చెప్పాలా? తామసిక జ్ఞానం ఈ శ్లోకం చదివి వదిలిపెట్టాను తర్వాత క్రిందటి క్లాసులో. ఎత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమ హైతుకం అతత్వార్థ వదల్పంచ తత్తామసముదాహృతం. తామస జ్ఞానం తత్తామస జ్ఞానం ఉదాహృతం అని మీరు సప్లై చేసుకోవాలి. జ్ఞానం ఏది తామసం ఉదాహృతం? యత్ ఏదైతే ఏకస్మిన్ కార్యే సక్తం కృష్ణవదేకస్మిన్ అని ఉన్నది, ఎలా విభజిస్తారు? ఏకస్మిన్ కృష్ణవత్ కృష్ణవదేకస్మిన్. కృష్ణవత్ అంటే అదే పూర్తిగా అని అర్థం. ఏకస్మిన్ కార్యే, కార్యం అంటే శరీరం, ఇక్కడ ఈ మనిషి యొక్క శరీరం ఇండివిజువల్ బాడీ అంటారు. కృష్ణవత్ అన్నారు అంటే ఈ శరీరానికి సంబంధించినదే సర్వస్వం అన్నారు. ఈ శరీరాన్ని మించి మరేమి లేదండి అంటారు వీళ్ళు చార్వాకులు అన్నమాట. క్రింద శ్లోకంలో చెప్పింది సాంఖ్యులు. క్రిందటి శ్లోకం అంటే ఏ శ్లోకం? 21వ శ్లోకం సాంఖ్యులు. 20వ శ్లోకంలో చెప్పింది సాత్విక జ్ఞానం అద్వైతి. ఇప్పుడు వీళ్ళేమో చార్వాకులు. వీళ్ళేం చెప్తారు? అసలు శరీరానికి మించింది ఇంకెక్కడ ఉందండి, మరొకటి లేదు, అసలు కంటికి కనపడంది లేదు, ఈ శరీరం అంతే, ఇదే కృష్ణవత్, ఇదే సర్వస్వం, ఇదే పూర్ణం, ఇదే పూర్తిగా ఉంది, ఇంకా మరేమీ లేదు అంటారు. కృష్ణవత్ ఏకస్మిన్. దీన్ని మనం ఏం చెప్తాం? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అహైతుకం. అహైతుకం అంటేంటి? ఇది సరి అయినటువంటిది కాదు. అహైతుకం ఇల్లాజికల్. ఎందుకంటే ఈ శరీరమే నువ్వైతే ఎందుకని ఇల్లాజికల్ అహైతుకం అంటే అది సరి అయినది కాదు ఎందుకని అంటే నువ్వు శరీరమే అయితే స్వప్నంలో నీ శరీరం ఉందా? ఈ శరీరాన్ని గురించి తెలుసా నీకు? నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు? బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, స్త్రీయా, పురుషుయా? నీకు కళలో నువ్వు గుర్తున్నావా? అంటే నువ్వు ఈ శరీరం కాకుండా ఆ కళలో వేరుగా ఉన్నావా లేదా? ఆ క్షణంలో ఏమైనావు మరి ఈ శరీరమే నువ్వైతే అంత కృష్ణవత అయితే ఆ కళలో వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ యొక్క ఈ శరీరం జ్ఞాపకం ఎక్కడికి పోయింది అని అడిగితే నోరెళ్ళ పెడతాడు. అది తెలియదండి అంటాడు. మరి తెలియకపోతే ఎందుకు మాట్లాడతావు అనవసరంగా? అంతేకాదు పూర్తిగా నిద్రలో ఉన్నప్పుడు, మనం నిద్రపోతాం కదండి, పూర్తిగా నిద్రలో ఉన్నప్పుడు ఏమైనా తెలుస్తుందా? 4 గంటలు 6 గంటలు 7 గంటలు నిద్రపోతాం, అరే ఎక్కడికి పోయినావరా అంటే బాగా నిద్రపోయినానండి అంటాడు. నీ శరీరం గుర్తుందా? నీ ఇల్లు గుర్తుందా? మనవడు గుర్తున్నాడా? మనవరాలు గుర్తుందా? కూతురు, కొడుకు వీళ్ళందరూ ఎవరున్నారు, ఎక్కడికి పోయినారా అంటే ఏమోనండి అన్నాడు. నీ మనసులోని చెల్లిపోయినారు, లేరు కదా వాళ్ళు. కాబట్టి శరీరమే సర్వస్వం అయితే అక్కడ ఉండాలి కదా మరి. అందుకని అది అహైతుకం. వాళ్ళు చెప్పింది ఏమిటి? ఈ శరీరమే కార్యే సక్తం అహైతుకం. ఈ శరీరానికి అంటిపెట్టుకొని వాళ్ళు ఇదే సర్వస్వం అనడం సరి అయినటువంటిది కాదు, అహైతుకం. ఎందుకని? అతత్వార్థం. అది నిజమైనటువంటిది కాదు కనుక. శరీరం అనిత్యం, శాశ్వతం కాదు కదా. ఏమిటి కథ అని అడగాలే? శరీరం అశాశ్వత, మారుతూ ఉన్నది. చిన్నప్పుడు రకంగా ఉంది, ఇప్పుడు రకంగా ఉంది, ఇంకా 10 రోజులు పోతే, 10 సంవత్సరాలు పోతే మరొక రకంగా ఉంటుంది. ఇలా మారుతూ ఉన్నటువంటి శరీరం ఇది సత్యం కాదు, నిత్యము కాదు. ఇటువంటి శరీరాన్ని తత్వార్థం అంటే తస్య భావ తత్వం అన్నారు. దానిని దానినిగా తెలుసుకోవడం తత్వం. ఈ తెల్ల పువ్వుని తెల్ల పువ్వుగా తెలుసుకుంటే మీరు ఆ దాని యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్టు. ఇది చూడంగానే ఏం తెలుస్తుంది మీకు? జాస్మిన్, మల్లెపువ్వు అండి అన్నా. మీరు దీని తత్వాన్ని తెలుసుకున్నారు అంటే తస్య భావ, దాని యొక్క స్వరూపం, దాని యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవడం ఉన్నది ఉన్నట్లుగా. ఇప్పుడు నేను తెలుపు చూపిస్తే మీరు ఎరుపుగా చూశారనుకోండి, దీన్ని అతత్వమే కదా, దాని భావాన్ని దానిగా చూడకుండా వేరుగా చూస్తున్నారు. తత్వార్థం అంటే దానిని దానిగా చూడడం తత్వార్థం అన్నారు. అతత్వార్థం అంటే దానిని దానిగా చూడకుండా మరొకటిగా చూడటం సరికాదు అన్నారు. నువ్వేం చూసావు? శరీరాన్ని, శరీరమే సర్వస్వం అన్నావు, శరీరమే అంతా అన్నావు, దాన్ని మించింది లేదన్నావు, అదే పూర్ణమైనటువంటిది. ఇంకా సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు వాళ్ళకి. ముందు రాజసిక జ్ఞానం ఉన్న వాళ్ళకి కనీసం సూక్ష్మ శరీరం ఉంది వాళ్ళకి. వాళ్ళకి శ్రాద్ధ కర్మల మీద, స్వర్గం మీద కొంచెం నమ్మకం ఉంది. వాళ్ళు వైదికులు అన్నమాట. ఈ సూక్ష్మ శరీరం లోపల ఉన్నదండి జీవుడు, ఈ శరీరం పోయినా కూడా జీవుడు ఉంటాడు, మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరిస్తాడు. వాళ్ళకి పునర్జన్మ మీద నమ్మకం ఉంది. పుత్రుడు ఉంటే పున్నామ నరకం ఉండదు, కనుక వాడు మనకు మంచి శ్రాద్ధం పెట్టాడంటే మనం పుణ్యలోకాలకు పోతాం అనేటువంటి నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఎవరికి? రాజసిక జ్ఞానం ఉన్న వాళ్ళకి. వాళ్ళకి కొంచెం శ్రద్ధ భక్తి ఉంటుంది వేదం మీద, సూక్ష్మ శరీరం మీద నమ్మకం ఉంది వాళ్ళకి. కానీ వీళ్లకు తామసిక జ్ఞానం ఉన్నవాళ్ళు నాస్తికులు, చార్వాకులు, నాస్తికులు. వాళ్ళకి, నాస్తికులకి శ్రాద్ధ కర్మ లేదు, సూక్ష్మ శరీరం ఉంటే కదా, పునర్జన్మ మీద నమ్మకము లేదు, శ్రాద్ధ కర్మ మీద నమ్మకము లేదు. అందుకని వాళ్ళకి ఈ శరీరమే, బాగా తిను, బాగా ఆనందించు, పుణ్యం లేదు, పాపము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. చెప్పానుగా కదా, తిందాం తిందాం అందుట, ఎలా తెచ్చుకొని తిందాం అందుట, అప్పు చేసి తిందాం, అప్పు తెచ్చుకొని తిందాం అందుట. అప్పు ఎట్లా తీరుస్తామంటే ఎగ్గొట్టి పోదాం అన్నదిట. ఈ చిన్నప్పుడు బాగా చదువుతాం మనం, ఇది చార్వాక మతం అన్నారు. ఋణం కృత్వా ఘృతం ప్రివేత్ అన్నారు. భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః అన్నాడు. ఇలాంటి వార్తలు చెప్పేవాళ్ళు వీళ్ళు అతత్వార్థం. అయితే ఏమిటన్నారు? తదల్పం అన్నారు. వాళ్ళది హీనమైనటువంటి జ్ఞానం అన్నాడు. ఉంటే ఉండని ఓ పక్కన ఉంటాడు దేశంలో, అందుకని ఉండనిస్తున్నాం. బతుకుతున్నారు వాళ్ళు మన వల్ల బతుకుతున్నారు, లేకపోతే ఇంకొక దేశంలోనైతేనా? మన దేశంలోనే పాపం అన్ని రకాల భావాలు, డెమోక్రటిక్ కంట్రీ కదా, అందరినీ ఎలా చేస్తాం మనం. ఎందుకంటే ఒకరోజుకైనా బుద్ధి వస్తుందిరే అని ఔదార్యం. ఎంత వరకు ఔదార్యం అంటే వాడు మన తల మీదనే చేయి పెట్టే, భస్మాసురుడు అయ్యే వరకు ఎలా చేయకూడదు కదా. భస్మాసురుడు అయినప్పుడు ఏం చేస్తాడు పరమాత్ముడు? మోహిని అవతారం తీసుకొని వాడిని భస్మం చేస్తాడు. అందుకని అధర్మమైనటువంటిది, సత్యం కానటువంటిది, అల్పమైనటువంటిది ఒకరోజు నశించి తీరుతుంది, అది ఎంతో కాలం నిలవదు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పారు అతత్వార్థవత్ అల్పం అన్నారు. అది చాలా హీనమైనటువంటిది. అల్పం అంటే మీకు తెలుసు కదా, మన తెలుగులో కూడా అల్పం అంటాం. ఏం జ్ఞానం అండి ఆ జ్ఞానం? నీ ఎంత చదివితే, ఎంత సంపాదిస్తే. అందుకనే చెప్తారు శృతి లయ అన్నారు. చూసారా, శృతి అంటే ఒక పాట పాడాలంటే, ఒక రాగం పాడాలి అంటే ఏం ఉండాలండి? మంచి శృతి ఉండాలి, లయ జ్ఞానం ఉండాలి. లయ జ్ఞానం లేక, శృతి జ్ఞానం లేక ఏం రాగం పాడతావు నాయన అంటే ఎవరు వినలేనటువంటి రాగం పాడతాడు, చెవులు మూసుకోవాల్సిందే. అందుకని ఒక రాగం పాడాలి అంటే, ఎవరైనా వినాలి అంటే, ఆనందించాలి అంటే శృతి కావాలి, లయ కావాలి. తాళం అంటారు, రిథం అంటారు. శృతి అంటే తంబూరా శృతి. మనకి ఇక్కడ ఏమిటి శృతి? ఆ శృతి జీవన రాగం పాడాలి అంటే, మన జీవితం జీవన రాగం పాడాలి. జీవన రాగం విన్నారా? సీరియల్ వచ్చిందా? జీవన రాగం పాడాలి అంటే శృతి వినాలి, శృతి వింటూ ఉండాలి. సంగీతం పాడే విద్వాంసుడు శృతి వింటూనే ఉంటాడు, సాపాసా వింటూనే ఉంటాడు వెనకాల. ఎవరన్నా ఆడియన్స్ కొంచెం శబ్దం చేస్తే దీని శృతి పెంచుకుంటాడు, ఎందుకంటే ఇది శృతి పోతే అసలు పాట అయిపోతుంది, రాగం పోతుంది, అందుకని ఆ శృతిలోనే ఉంటాడు. కనుక జీవన రాగం, మన జీవనం అనే జీవితం అనే రాగం సరిగా ఉండాలి అంటే శృతి ఉండాలి మనకు. శృతి అంటే ఏమిటి? శాస్త్రం చదవాలి, భగవద్గీత చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, బ్రహ్మసూత్రం చదవాలి, ప్రకరణ గ్రంథాలు చదవాలి, విష్ణు సహస్రనామం చదవాలి. అన్నీ చదువుతూ ఉంటే ఎలా చదవాలి? లయ కావాలి. శృతి మాత లయ పిత అన్నారు. పిత అంటే ఏమిటి, లయ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా లయం అన్నారు, రిథం అన్నారు, కాస్మిక్ హార్మనీ అంటాం. ఈ పంచభూతాలు, ఈ జీవరాశులు, ఈ సముద్రం, ఈ ఆకాశం, ఈ నక్షత్రాలు, ఈ గోళకాలు, ఇవన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో రిథంగా లయంగా వాటి వాటి స్థానంలో ఉన్నాయి. అవి మామిడి చెట్టు మామిడి పండునిస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలనిస్తుంది. ఆ చెట్లు ఆ పుష్పాలని ఆ పూలని ఆ పండ్లని ఇస్తున్నాయి, వాటి వాటి కార్యక్రమాన్ని చేస్తున్నాయి. అవి ప్రతి ఒక్కటి కూడా దాని ప్రకృతిలో వాటి వాటి పనులు చేస్తున్నాయి. దాన్నే లయ అన్నారు, కాస్మిక్ హార్మనీ అన్నారు, రిథం అన్నారు. నీ జీవన రాగం సరిగా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రిథంని నువ్వు తెలుసుకోవాలి, అది కాస్మిక్ హార్మనీ అంటారు. చెట్లను నాశనం చేసి నువ్వు ఎప్పుడు సుఖపడలేవు, సముద్రాన్ని కలుషితం చేసి నువ్వు సుఖపడలేవు, జీవరాశులన్నింటినీ నశింపజేసి నువ్వు సుఖపడలేవు, భూమిని ఫెర్టిలైజర్స్తో పాటు నాశనం చేసి అమోనియాను సల్ఫేట్లు వేసి నాశనం చేసి నువ్వు ఆహారాన్ని పొందలేవు. ఎక్కడుంది లయం, ఎక్కడుంది నీకు? ఈ ప్రకృతిని ద్వేషిస్తున్నావు, జయిస్తానని అంటావు. ప్రకృతిని ప్రేమించరా అంటే జయిస్తానంటావేమిటి? ఎక్కడుంది లయ అన్నారు. ఆ ప్రకృతిలో లయించాలి. ఈ ప్రకృతి లేకపోతే నేనే లేను అన్నారు. ఈ అందుకని ఈ ప్రకృతిలో లయించాలి అంటే ఈ ప్రకృతిని పరమాత్మగా చూడమని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఆ భగవంతుడే ఇది అన్నారు. శృతి మాత లయ పిత అన్నారు. అప్పుడున్నప్పుడే జీవన రాగం, అద్భుతమైన రాగం వస్తుంది. అందుకని ప్రపంచం సుఖంగా లేకుండా నేను సుఖంగా ఉండలేను, ఇది తెలుసుకోవాలి మనం. తర్వాత శ్లోకం 23వ శ్లోకం.
నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్ సాత్వికముచ్యతే.
జ్ఞానం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు తర్వాత కర్మ గురించి చెప్తున్నారు. ఇప్పుడు 23, 24, 25లో సాత్విక రాజసిక తామసిక కర్మ విషయం. సో సాత్విక జ్ఞానం, సాత్విక కర్మ, సాత్విక కర్త, ఇలా ఒక టేబుల్గా రాసుకోండి. అంటే సాత్విక జ్ఞానం, సాత్విక కర్త, సాత్విక కర్మ, సాత్విక సుఖం. రాజసిక జ్ఞానం, రాజసిక కర్త, రాజసిక కర్మ, రాజసిక సుఖం. అలా రాసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సాత్విక కర్మ అంటే ఏమిటి? నియతం సంగరహితం అరాగద్వేషత కృతం. కృతం అంటే చేయబడినటువంటి అర్థం. ఏ విధంగా చేయబడినది కర్మ అంటే సాత్వికం కర్మ తత్ ఉచ్యతే, దాన్ని సాత్విక కర్మ అంటారు. దేనిని అంటే యత్ ఏదైతే నియతం, నియతం అంటే శాస్త్ర విహితం అని అర్థం. శాస్త్ర విహితం. ఇది చెయ్యి అని చెప్తున్నది శాస్త్రం, ఇది చెయ్యవాకు అని చెప్తున్నది. ఏమండి ఇది చెయ్యి అని శాస్త్రం చెప్పింది నాకు తెలియదే అని, ఇది చెయ్యకూడదని నేను చదవలేదే ఎక్కడా అన్నాడు. నీకు అంతగా శాస్త్రం తెలియకపోతే శాస్త్రం చదివిన వాళ్ళ ద్వారా తెలుసుకో. ఏమండి శాస్త్రం చదివిన వాళ్ళు కూడా ఎవరు నాకు దగ్గరలో కనపడలేదే అన్నాడు. వెతికితే కనపడతారు, వెతికితే కదా. సరే వెతకలేదనుకో, అది తెలియదండి అన్నాడు. నీ మనసుకు తెలుసు ఏది మంచిదో ఏది చెడో, దాని ప్రకారంగా చెయ్యి. ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది కాదు అది కూడా తెలియదండి అన్నాడు. నాకు నా మనస్సే ఒక్కొక్క రకంగా చెప్తుందండి, అది మంచి చెప్తుంది ఒక్కోసారి చెడు చెప్తున్నది అన్నారు. ఓ నువ్వు చాలా తెలియగలవాడివి నాయన, కాదని ఎవరన్నారు? ఇంకొక క్లూ చెప్తాను, అదేమిటో తెలుసా? ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం లేదో నువ్వు అది చెయ్యవాకు, వాళ్ళు ఏది చేస్తే నువ్వు ఇష్టపడతావు అది చెయ్యి. అవన్నీ ఇప్పుడేం చేస్తాడు, ఇంకెక్కడికి పోలేడు, తప్పించుకోలేడు. కాలికేస్తే వేలికి, వేలికిస్తే కాలికి అని చెప్పి మనిషి తప్పించుకుంటూ ఉంటాడు. నాకు అది తెలియదండి, ఇది తెలియదండి అంటుంటాడు. తెలియకపోతే తెలుసుకోన్నాడు. నాకు తెలుసుకునే అవకాశం లేదు అండి అన్నాడు. అవకాశం లేకపోతే అవకాశం కల్పించుకున్నాడు, అవకాశం కల్పించుకునే అవకాశం కూడా లేదండి అన్నాడు. ఏం చేస్తావు అట్లాంటి వాళ్ళతో? నాయన అవతల వాళ్ళు ఏది చేస్తే నీకు ఇష్టమో అదే చెయ్యి నాయన అన్నాడు. అప్పుడేం చేస్తాడు? పూర్తిగా ధర్మాన్ని ఆచరించాలి, మరొక మార్గం లేదు. కానీ అది గ్రహించే శక్తి ఉండాలి కదా. అవతల వాళ్ళు ఏది చేస్తే నీకు ఇష్టమో నువ్వు అది చెయ్యి అన్నారు. అది నియతం కర్మ, అదైనా పర్వాలేదు. అవతల వాళ్ళు నన్ను హింసించడం నాకు ఇష్టం లేదు కనుక నేను హింసించను అన్నాడు. హింసామ్న కుర్యాత్ శాస్త్రం చెప్తుంది. చూసావా, నీ మనసులో నీకు ఏది ఇష్టమో అదే శాస్త్రం చెప్పింది. అవతల వాళ్ళు ఏది చేస్తే నీకు ఇష్టం లేదు అదే శాస్త్రం చెప్పింది. హింసామ్న కుర్యాత్ అన్నది శాస్త్రం. నీకు కూడా ఎవరు నేను హింస చేయడం ఇష్టం లేదు కదా. సత్యం వద అన్నది. నీకు శాస్త్రం తెలియదన్నావు కదా, ఇప్పుడు అవతల వాళ్ళు నీకు సత్యం చెప్పడం ఇష్టమా లేదా? వాళ్ళు నీతో సత్యం పలకడం నీకు ఇష్టం కదా, కనుక నువ్వు కూడా సత్యాన్నే పలుకు. ఎక్కడ చెప్పింది ఇది? శాస్త్రంలో చెప్పబడింది. చూసారా ఎలా రిలేషన్? నీ మనస్కి అంతరాత్మలో ఏది నువ్వు ఇష్టపడతావో శాస్త్రం చెప్పింది దానికి ఎట్లా విరుద్ధం అవుతుంది చెప్పండి. ఇప్పుడు విరుద్ధం కావడానికి ఆస్కారమే లేదు. నీ ఒక్కసారి అంతః పరీక్ష చింతన అంటారు దీన్ని, ఇంట్రాస్పెక్షన్ అంటారు. ఇంట్రాస్పెక్షన్ చేసుకుని చూడు నాయన, నువ్వు అధర్మ మార్గంలో వెళ్ళలేవు. అంతః పరీక్ష చింతన అన్నారు. కానీ అంతః పరీక్ష చింతన చేసుకునే సమయాన్ని వ్యక్తి ఇవ్వడం లేదు. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నియతం కర్మ. పంచమహాయజ్ఞాలు, నియతం కర్మ అంటే ఏంటి? దైవ పూజ, ఋషి యజ్ఞం, ప్రతిరోజు పారాయణం. ప్రతి ఇంట్లో గృహిణులు నలుగురు ఐదుగురు కూర్చొని పారాయణం చేయాలి. ఇంకా ఈ రోజుకి ఈ దేశం ఇలా ఉన్నది అంటే ఇంకో విషయం చెప్తా. స్త్రీలు ఇంట్లో కూర్చొని ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు. ఈ రోజుకి తిరుప్పుగళ్ పారాయణం చేస్తారు, తిరువాచకం పారాయణం చేస్తున్నారు, నారాయణం చదువుతున్నారు, విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు, లలిత సహస్రనామాల పారాయణాలు చేస్తున్నారు, ఎన్నెన్నో పారాయణాలు చేస్తున్నారు. నార్త్కి వెళితే తులసి రామాయణం పారాయణం చేస్తారు, హనుమాన్ చాలీస పారాయణం చేస్తున్నారు. ఎంతోమంది వాల్మీకి రామాయణం పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ఇళ్లలో కూర్చొని పారాయణాలు చేస్తుండబట్టి ఇంకా ఈ దేశం రక్షింపబడుతున్నది. ఎందుకంటే వాళ్ళని సంస్కారవంతులుగా ఉంచుతుంది ఆ పారాయణం. ఋషి యజ్ఞం అన్నాం, భూతయజ్ఞం అన్నారు, పరులకు సహాయం చేయడం. దీనికి ఏం పెద్ద చదవాలి? నియతం యజ్ఞం అన్నారు, నియతం అన్నారు. కంపల్సరీ డ్యూటీస్ అంటారు వీటిని. తల్లిదండ్రుల క్షేమాన్ని చూసుకోవడం, పిల్లల్ని సంరక్షించుకోవడం, సమాజానికి సేవ చేయడం, ఈ కర్మ ఏమిటంటే ఈ సాత్వికమైన కర్మ చేసేటప్పుడు సంగరహితం, దాని మీద ఎటువంటి ఆశ లేకుండా, సంఘం లేకుండా అంటే ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా అంటాం, లేకుండా చేసేటటువంటి సంగరహితం కృతం నియతం కర్మ కృతం అరాగద్వేషత, రాగము ద్వేషం లేకుండా చేయడం. నాకు ఇది ఇష్టం కనుక నేను చేస్తానండి, నాకు ఇది ఇష్టం కాదు కనుక నేను చెయ్యను అని కాదు. ఆ రాగద్వేషత, ద్వేషం లేకుండా రాగం లేకుండా చేయాలి. అరాగద్వేషత కృతం, అంతేకాదు అఫల ప్రేప్సునా, ప్రాప్తుం ఇచ్చా ప్రేప్సా అన్నారు. ఫలప్రేప్స నా ఫలప్రేప్స అఫలప్రేప్స తేన అఫలప్రేప్సునా, ఎవరి ద్వారా అయితే ఫలము ఆశించబడకుండా చేయబడుతుందో, ఆ చేసే కర్మ మీద ఎటువంటి ఆసక్తి, దాని మీద తాపత్రయం లేకుండా చేస్తాడో, ఇది చేయవలసిన కర్మ నా డ్యూటీ అని చేస్తాడో, అలా చేసే కర్మ సాత్వికము కర్మ అన్నారు. అది సాత్వికం కర్మ అంటే తనకి ఎటువంటి ప్రయోజనం ఉన్నా లేకపోయినా సరే నేను చెయ్యాలి కనుక చేస్తాను, ఇది నా డ్యూటీ. ఫలాన్ని ఆశించడు, పేరు ప్రతిష్టలను ఆశించడు, ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉంటారు అందులో, ఎక్కువ మందికి ఉపయోగపడేటట్లుగా ఉంటుంది ఆ పని, అధిక సంఖ్యాకులు ప్రయోజనాన్ని పొందేటటువంటి కర్మ సాత్వికం కర్మ. ఇదే ఒకటి గుర్తు, అడయాళం. తమిళంలో చెప్పాలంటే అడయాళం, గుర్తు. ఏమిట్రా అంటే సాత్వికం కర్మ చేస్తున్నావా లేదంటే నేను చేసే పని వల్ల అధికమైనటువంటి సంఖ్యలో ఎప్పుడైతే ప్రజలు, కుటుంబం, నా యొక్క సొసైటీ ప్రయోజనం పొందుతుందో అది సాత్విక కర్మ. అది కానటువంటిది రాజసికం తామసికం చెప్పాలే. అఫల ప్రేప్సన ఫలాన్ని ఆశించడు, నాకు ఎటువంటి ఫలం వస్తుందా అని ఆలోచించ, స్వార్థం లేనటువంటి కర్మ అన్నారు. నిస్వార్థమైనటువంటి కర్మ, ఎటువంటి ఈర్ష అసూయ లేవు దాని మీద, దాని మీద ఆ కర్మ మీద ఒక ఆశ తాపత్రయము లేదు, ఆ కర్మ మీద ద్వేషము లేదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు, చేస్తూ ఉంటాడు, అప్పుడు టెన్షన్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, స్ట్రెస్ ఉండదు, హాయిగా తింటాడు, హాయిగా నిద్రపోతాడు, హాయిగా పనిచేస్తాడు. ఈశ్వరుణ్ణే చూస్తుంటాడు చేసేటప్పుడు పనిలో, బర్డెన్గా ఉండదు, బర్డెన్సమ్గా ఉండదు, బోర్డమ్గా ఉండదు, టైర్డ్నెస్ ఉండదు. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎదురు చూస్తాడా, చూడడు, ఇక సోమవారం వస్తుందా అని బాధపడడు. సోమవారం వస్తుందని దిగులు లేదు, శనివారం వస్తున్నదే అని సంతోషం లేదు. ఇప్పుడు మామూలుగా చూడండి అందరికీ ప్రపంచంలో, హే టుమారో సాటర్డే అయితే ఏంటి అన్నా, జాలీ జాలీ అంటే టుమారో మండే ఆఫీస్ పోను, వచ్చాడు రాజసిక కర్మ అని అర్థం. అంటే స్వార్థపూరితమైనటువంటిది, రాగద్వేషాలతో కూడినది, ఎందుకు చేయాలి బా ఈ పని అన్నారు అనే చేస్తుంటాడు. తర్వాత శ్లోకం 24వ శ్లోకం, దానికంత వైరుధ్యం అక్కడ. అఫలప్రేప్సునా అంటే ఈ కామేప్సునా, ఇక్కడ
ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహులాయాసం తద్రాజ సముదాహృతం.
సో సాత్విక కర్మలో వేద ప్రధానం అన్నారు. వేదం ప్రధానంగా ఉంటుంది, వేదంలో చెప్పినటువంటిది విహితమైనటువంటిది ప్రధానం, ముఖ్యం అని అర్థం. ఆత్మ ప్రధానం అన్నారు అంటే ఆత్మ జ్ఞానం పొందడానికే తన కర్మల్ని వినియోగించుకుంటాడు. ఎందుకంటే ఏ ఫలాన్ని ఆశించడు గనక ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక ఫలం లభిస్తుంది. అర్థమైందా? ప్రాపంచికమైనటువంటి ఫలం కావాలనుకునే వాడికి ఆధ్యాత్మిక ఫలం లభించదు, స్పిరిచువల్ బెనిఫిట్ ఉండదు. ఈ సాత్విక కర్మ చేసే వ్యక్తికి ఫలం మీద ఆకాంక్ష లేదు కనుక ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఉన్నతి వస్తుందో వ్యక్తికి ప్రాపంచిక ఫలం కూడా అందులోనే ఉంటుంది, ఇన్క్లూడ్ అయి ఉంటుంది. కనుక ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక ఫలం వస్తుంది, ప్రాపంచిక ఐహిక ఫలము వస్తుంది, రెండూ వస్తాయి. సంయోగ పృథక్త్వ న్యాయ అంటారు. ఇప్పుడు మనం దీపం కనుక గడప మీద పెడితే ఆ రూమ్లో వెలుతురిస్తుంది, ఈ రూమ్లో కూడా వెలుతురిస్తుంది కదా. అదేవిధంగా సాత్విక కర్మ ఆధ్యాత్మిక ఫలాన్ని ఇస్తుంది, ఐహిక ఫలాన్ని ఇస్తుంది. ఐహికం అంటే ఈ ప్రాపంచికమైనటువంటివి, ఇల్లు, మంచి కారు, పని మనిషి, డ్రైవరు, ఇవన్నీ ఐహిక ఫలం. ఇవన్నీ కోరుకోలే ఆ వ్యక్తి. అయినప్పటికీ కూడా, కోరుకోనప్పటికీ కూడా, నాకు ఆ పరమాత్ముడే కావాలి, నాకు చిత్తశుద్ధి కావాలి, నాకు ఈ ప్రాపంచిక విషయాలు అక్కర్లేదు అన్నప్పటికీ కూడా నువ్వు వద్దన్నా కూడా ఆయన ఏం చేస్తాడు, తీసుకోప్ప పర్వాలేదు అన్నాడు, ఉంచుకో. తెలియగలవాడు చూసారా, ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకంటే 10లో 8 ఉన్నదా లేదా, 10 నెంబర్లో ఉండి 8 ఉన్నదా లేదా. ఇప్పుడు 8 కోరుకున్న వాడికి 10 వస్తుందా? ఎంత చిన్న లెక్క చూడండి. 8 కోరుకున్న వాడికి 10 రాదు కదా, 10 కోరుకున్నవాడికి 8 వస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటిది, ఆధ్యాత్మిక ఉన్నతి, వైరాగ్యం, వివేకం, చిత్తశుద్ధి, నిర్మలత, నిస్వార్థత, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం. 10 అన్నారు. రాజసిక కర్మ అయితే తన స్వార్థం కోసం, దేహి ప్రధానం, నేను స్వర్గానికి వెళ్ళాలి, నాకు ఆ ఫలం కావాలి, మా పిల్లలు శ్రాద్ధ కర్మ చేస్తారో లేదో నేనే ముందుగా వెళ్ళి అక్కడ పిండాలు పెట్టుకొని వస్తాను, ఎందుకంటే సూక్ష్మ శరీరం మీద తాపత్రయం. అరే మోక్షం పొందరా ఇక్కడ, నీకు సద్యోముక్తి ఇస్తానంటే లేదు లేదు నాకు క్రమముక్తి కావాలి. దానికి ఓటేస్తే 8 అడుగుతున్నావు నువ్వు, 10 ఎక్కడ వస్తుంది? శాస్త్రం మీద నమ్మకం లేదు, వేద పూర్వభాగం మీదనే నమ్మకం ఉంది నీకు, వేద అంతం మీద ఇంకా నమ్మకం రాలేదు కదా. కర్మకాండ మీదనే నమ్మకం ఉంది, అందుకని జనాలు 8 ఓటేస్తారు. 8 ఓటేస్తే 10 ఇస్తాడా దేవుడు? 8 ఇస్తాడు, పెట్టుకో అంటాడు, స్వర్గానికి పంపిస్తాడు, తిరిగి వస్తావు మళ్ళీ అని చెప్తున్నారు. కామే సునా అంటే కామంతో, అంటే ఏదో ఒకటి కోరుకొని ఆ ఫలం కోసం. అందుకని కర్మలు చేయొచ్చు, పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, హోమాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, దానం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నాకు ఇది కావాలి అని అడగకుండా చేస్తే వండర్ఫుల్. కానీ 99 పాళ్ళు అందరూ ఏదో ఆశించే కదా చేస్తారు. కామే సునా చేస్తే ఏమిటండి అన్నారు. చేస్తే ఏముంది, రాజసిక కర్మ అన్నాం. రాజసిక కర్మకి ఏం సుఖం వస్తుంది? రాజసిక సుఖం వస్తుంది. ఈ రాజసిక కర్మ చేసేవాడికి రైట్ హ్యాండ్లో ఫోను, లెఫ్ట్ హ్యాండ్లో ఫోను, ముందు ల్యాండ్ లైన్, బ్యాక్ ఇంటర్నెట్, వెబ్సైట్, ఇవన్నీ ఆలోచన. బిజీగా ఉంటాడు ఆ పని చేసే వ్యక్తి. ఎంత బిజీ అంటే వస్తా ఉండి, ఇప్పుడే వస్తా ఉన్నాడు, వీడికి సరిగ్గా సమాధానం చెప్పాడు, అక్కడ పోయి సగం మాట్లాడి సగం పని చేసి వస్తాడు, వాడికి సరిగ్గా సమాధానం చెప్పాడు. ఎందుకంటే బాగా సంపాదించాలి, సాయంత్రం లోపల పేరు ప్రఖ్యాతులు సంపాదించేసి ఈ కార్పొరేట్ ల్యాడర్లోకి పైకి వెళ్ళాలన్నాడు. డమాల్ ఫ్లాట్ ఓనర్ ఏమైనాడు అంటే ఫ్లాట్ అయినాడు అన్నాడు. అందుకని ఏమిటయ్యా దానికి చివరిగా వాడు పొందేదంటే, సరి అయిన ఆహారం తినలేడు, హాయిగా పొట్ట నిండుగా తినలేడు కదా, ఏమిటంటే డయాబెటీస్ అండి అంటాడు. ఎందుకంటే ఆందోళనతో పనిచేసి చేసి చేసి షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, ఇది తినకూడదు అది తినకూడదు అంటాడు. ఏమిటంటే గుమ్మడికాయ జ్యూస్ తాగమన్నారు డాక్టర్ గారు అన్నాడు. ఇంట్లో పని వాళ్ళు బాగా తింటారు, వీడు సంపాదించి పెట్టాడు కదా, పని వాళ్ళు హాయిగా తింటాడు, వీడికేమో సరిగా తినలేడు, కుర్లాన్ బెడ్ ఉంది కానీ నిద్ర రాదు, ఏసీ రూమ్ ఉంది కానీ చెమట పడుతున్నది, ఏంటంటే ఆందోళన. బాస్ కదా, కార్పొరేట్ ల్యాడర్లో పైకి వెళ్ళాలి, ఏం చేస్తాడు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా ఆహారం తినలేడు, మనసు నిండా ఆందోళన. కనుక డబ్బు మనకు ఈ భోగాలన్నీ ఇవ్వచ్చు కానీ సుఖశాంతినివ్వలేదు అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటాడు? రిటైర్ అయిన తర్వాత తెలుసుకుంటాడు. ఏం ప్రయోజనం? ఆ టైంకి ఒంటి నిండా రోగాలతో నిండి ఉంటుంది అన్నమాట. ఏం తెలివితేటలు, ఎందుకంటే రాజసిక జ్ఞానం కదా కదా. రాజసిక జ్ఞానానికి ఏం చేస్తాడు? రాజసిక కర్మే చేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి అత్యధికమైనటువంటి స్వార్థం అన్నాడు, స్వార్థంతో కూడినటువంటి పని. తను తన కుటుంబం, నామిరువర్ నమకురువర్, ఓకే మన తమిళంలో చెప్తారు, నేను నా పిల్లలు అన్నారు. తక్కువ మంది ఉంటారు అతని వల్ల, అతను చేసే కర్మల వల్ల ప్రయోజనం పొందేవాడు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటాడు. బొంగరల్లాగా పరిగెడుతుంటాడు 24 గంటలు ఆందోళనతో. అటువంటి వ్యక్తి వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో వాళ్ళకు కూడా అశాంతే, వాడికి అశాంతి, భార్యకి అశాంతి, పిల్లలకు అంతకంటే అశాంతి, ఎవరు సుఖంగా ఉండలేరు. అట్లా రాజసిక కర్మ చేసే వ్యక్తికి కామేప్సున బహుళ ఆయాసం, ఒకటే ఆయాసం, నిద్రపోవలసిన టైం నిద్రపోవాలి, ఎంత ఆహారం తీసుకోవాలి అంత ఆహారం తీసుకోవాలి. కానీ జాబ్ కోసం నువ్వేం చేస్తున్నావు? పొద్దునే లేచి స్నానం కూడా సరిగ్గా చేస్తావో లేదో పరిగెడతావు. ఆయాసం ఆయాసంతో వచ్చి ఇంకా అలసిపోతావు. ఆయాసం ఎందుకు? అతిగా పరిగెత్తడం ఎందుకు? అతిగా శ్రమ పడడం, అతిగా సంపాదించాలిట. ఎంత సంపాదిస్తావు? ఒక వ్యక్తి ఒక మనిషికి ఎంత శక్తి ఉన్నదో అంతే సంపాదించాలి. కానీ దానికి మించి సంపాదిస్తే దానికి నువ్వు పేద ప్రైస్ అంటాం, దానికి నువ్వు విలువ పే చేయాల్సిందే. ఏమిటి ఆ విలువ అంటే? నీ ఆరోగ్యమే. నీ ఆరోగ్య విలువని నువ్వు పోగొట్టుకుంటావు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అందరూ ప్రపంచంలో ఇప్పుడు ఐటీ ఐఐటి ఐటీ సెక్టర్ అంటారు చూసారా, అందరికి ఏమిటయ్యా అంటే ఇదే రాజసిక కర్మ. రాజసిక కర్మ ఒక వ్యక్తికి 70,000-80,000 ఎందుకండి జీతం? ఏమిటి స్వామిని ఎట్లా చెప్తారు? 70,000-80,000 చాలడం లేదే అన్నారు. ఎంత చెట్టుకు అంత గాలి. 70,000 వస్తే 70,000లాగానే ఖర్చు అవుతుంది, 7,000 వస్తే 7,000లాగానే ఖర్చు చేసుకుంటాడు. అందుకని కుచేలుడు ఆనందంగా ఉండేవాడు. కుచేలుడు తెలుసు కదా, కుచేలుడు ఆనందంగా ఉండేవాడు. కృష్ణ పరమాత్మకి కుచేలుడు అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే సింపుల్ పర్సన్, దరిద్రంలో ఉంటూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమిటంటే సుఖంగా ధనంలో ఉంటూ కూడా దుఃఖంగా ఉంటున్నారు. అది బహుళ ఆయాసం క్రియతే కామేప్సున, అంతేకాదు సాహంకారేణ క్రియతే అన్నారు, అహంకారంతో నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం అన్నారు. అహంకారంతో చేస్తుంటాడు అంటే పేరు ప్రఖ్యాతుల కోసం, అందరూ నన్ను మెచ్చుకోవాలనే దృష్టితో. మా అమ్మగారికి నేను ఇది కొనిపెట్టానండి, మా నాన్నగారికి అది కొనిపెట్టానండి అంటాడు. కొనిపెట్టగా నువ్వు కొనిపెట్టకపోతే ఎవరు కొనిపెడతారు? 100 మందికి చెప్పుకుంటాడు, మా అమ్మగారికి ఇది పంపించా, మనీ ఆర్డర్ పంపించా, ఎందుకు చెప్పుకోవడం? అమ్మకి పెట్టిన దాని గురించి 10 మందికి చెప్పుకోవడమా, తండ్రికి పెట్టిన దాన్ని చెప్పుకోవడమా, పిల్లలకి ఇస్తే చెప్పుకోవడమా? అది నీ యొక్క కర్తవ్యం, బాధ్యత. ఎందుకు అలా చెప్పుకుంటావు అంటే స్వార్థం, పేరు ప్రఖ్యాతులు కావాలి, అందరూ బాగా తెలుసుకుంటున్నారా లేదని అహంకారం ఉన్నారు. అహంకారం ఎక్కడుంటుంది? అహంకారంలో ఉంటుంది, మనసులో ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం మనస్సు మీద దేహ అభిమానం ఎక్కువ ఉన్న వ్యక్తి అని అర్థం. స్వార్థ చింతనతో కలిగిన వ్యక్తి అతని వల్ల సమాజానికి అధికమైనటువంటి ప్రయోజనం ఉండదు అన్నాడు. తర్వాత శ్లోకం.
అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే.
తామస కర్మ రాజసిక కర్మే అట్లా ఉంది, ఇంకా తామసిక కర్మ చెప్పాలా? తామసం కర్మ తత్ ఉచ్యతే, దాన్ని తామస కర్మ అంటారు. ఏమిటది అంటే, యత్ మోహాత్ ఆరభ్యతే, మోహం వల్ల అంటే దాని యొక్క పరిణామం తెలుసుకోకుండా. మోహం వల్ల అంటే కన్ఫ్యూషన్, గందరగోళం, చేసేటప్పుడే గందరగోళం, పని చేసేటప్పుడే గందరగోళంగా చేస్తాడు. మోహాత్ ఆరభ్యతే మొదలు పెడతాడు. ఎలా మొదలు పెడతాడు? అనవేక్ష, సరిగా దాన్ని తూచి తూచి చూడకుండా అని అర్థం. సరిగా దాన్ని పరీక్షించకుండా, పరిశీలించకుండా, నేను చేసే కర్మ ఏమిటి, ఏం పని చేయబోతున్నాను, ఆ పనిని ఆ మనస్సులో విజువలైజ్ చేయాలి, అలా చేయగలగాలి. నేను రేపు చేయబోయే కర్మ దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి, అవేమిటి అంటూ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆయనే. అనవేక్ష, చూడకుండా అని అర్థం. ఈక్ష అంటే చూసి, నా వేక్ష అనవేక్ష చూడకుండా. ఏం చూడకుండా? క్షయం అనవేక్ష, దానివల్ల వచ్చే నష్టం ఏమిటో చూడకుండా. మన వాళ్ళు షేర్ మార్కెట్లో చేరినట్టే, దానివల్ల రాబోయే కాన్సిక్వెన్సెస్ నష్టం, క్షయం అంటే దానివల్ల వచ్చే నష్టం చూడకుండా, అంటే దూరపు చూపు లేకుండా అని అర్థం. షార్ట్ సైటెడ్ ఫెలో అని అర్థం. దూరపు చూపు లేకుండా, దూరదృష్టి లేనివాడు అని అర్థం. హింసాం అంటే ఈ పని వల్ల ఎందరు హింసింపబడుతున్నారు, నా వల్ల ఎందరికి బాధ కలుగుతున్నది. అనవేక్ష, నేను ఎంతమందిని బాధ పెడుతున్నాను ఈ కర్మ వల్ల అనేటువంటిది గ్రహించడు. భార్య కూడా బాధపడుతుంటుంది. హింస అంటే ఏమిటి? బాధించడమే కదా. తండ్రిని బాధ పెడతాడు, తల్లిని బాధ పెడతాడు, పిల్లల్ని బాధ పెడతాడు, అందరినీ హింసిస్తుంటాడు తను చేసే పనుల వల్ల. హింసాం అనవేక్ష, క్షయం అనవేక్ష, దానివల్ల ఎటువంటి నష్టం కలగబోతున్నది రేపు అనే దాన్ని చూడడు. అంతేకాదు పౌరుషం చే అన్నారు. పౌరుషం అంటే తన యొక్క సామర్థ్యం. సామర్థ్యం కూడా తెలియదు. నీ సామర్థ్యం ఎంతో దానికి తగ్గట్టుగా వెళ్ళాలి కదా. తన సామర్థ్యాన్ని తెలుసుకోకుండా అంటే రిసోర్సెస్ అన్నమాట. మనం ఒక కర్మ చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, దిగేటప్పుడు మన సామర్థ్యం ఎంతో తెలిసి చూసి చేయాలి. అది సామర్థ్యం తెలియకుండా నువ్వు అప్పు తీసుకుంటే ఎట్లా? అప్పు తీర్చలేకపోతే ఏం చేస్తావు? రాత్రిళ్ళు పగళ్ళు చింతతో దిగులుతో ఉంటావు అన్నారు ఒక అతను. అంతే, ఇప్పుడు అతనికి 5 కార్లు ఉన్నాయి, పెద్ద బంగ్లా, అన్నీ ఉన్నాయి, నిద్ర రాదు. ఏమిట్రా అంటే, నాకు అప్పులు ఉన్నాయండి అంటాడు. అప్పులు ఎందుకు తీసుకున్నావంటే, ఇన్వెస్ట్ చేయడానికి తీసుకున్నానండి బిజినెస్ మీద అన్నాడు. మరి బాగానే వస్తుంది, వస్తున్నదండి, కానీ అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి అని అదే ఒక టెన్షన్ నాకు అన్నాడు. నిద్రాహారాలు లేవు అతనికి ఇప్పుడు. 5 కార్లు ఉన్నాయి, ఒకటి కాదు. చూస్తే ఆశ్చర్యపోతాం, ఇతనికా ఇంత దిగులు అంటాం. అంటే ముందు చూపు లేకపోవడం, ముందు చూపు లేకపోవడం మనిషికి. అనవేక్ష, హింసాం అనవేక్ష, పౌరుషం అనవేక్ష, కెపాసిటీ, నా రిసోర్స్ ఎంత, నా కెపాసిటీ ఎంత అని చూసి చేయాలి. చేయకపోతే తెలివి తక్కువవాడు అంటాం మనం, చూసారా, మూర్ఖుడు అంటాం. కర్మ అయిందా? ఇప్పుడు సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ, తర్వాత ఎవరు వస్తారు? కర్త వస్తాడు. చేసేవాడిని గురించి కూడా తెలుసుకోవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.